నిజం చెప్పాలంటే ఇదేనండి భక్తి అంటే, వైరభక్తి అంటారు దీనిని. నిజంగా మనం ఇంత భక్తితో రోజు పురాణం వింటున్నామా? ఇంచుమించుగా అందరూ కృష్ణ రామ అంటున్నారా? కానీ అరగంట అంటారు, ఇంటికి వెళ్ళాక మళ్ళీ పులిహార కనబడగానే రామ పోయి కృష్ణ పోయి జీడిపప్పు అండి, కిస్మిస్ అండి అండం ఒకడు, వేరుశనగ గుళ్ళు అండి అని ఒకడు, దాని మీదకే దృష్టి పెడుతోంది. ఎంత భక్తుడైనా ఒకసారి హరి అన్నాక రెండోసారి హరి అండవు. కానీ వీడు అలా కాదట, తిరుగుచు తిరుగుతున్నప్పుడు హరినామస్మరణి వాడికి, కుడుచుచు తింటున్నా హరే, అన్నం తింటున్నాడు అన్నం కూడా కృష్ణుడి కిందే కనపడుతుంటే అది హరిమయం అయిపోయింది. లేచినా హరి అన్నాడు, అటు ఇటు నడుస్తున్నా హరి అన్నాడు, చూస్తున్నా హరి అన్నాడు, త్రాగుతున్నా హరి అన్నాడు. ఈ విధంగా నిరంతరం ఎక్కడ చూసినా వాడికి కృష్ణుడే కనపడడం వల్ల హరిని తలచి తలచి వగచి వగచి ఈ ప్రపంచమంతా హరిమయంగా చూసిన పరమభక్తుడైపోయాడు వాడు. సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టు అయిపోయింది అనమాట. అంతా విష్ణుమయం అయిపోయింది వాడికి, అంతా బ్రహ్మమయం, జగమంతా బ్రహ్మమయం అన్నారే ఆ పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడే కనపడుతున్నాడు వాడికి. ఈ విధంగా వైరము వల్ల సర్వాంతర్యామిగా హరిని చూచాడు. అందుకే వాడు చచ్చిపోయిన వెంటనే హరిలో కలిసిపోయాట. ఒక విధంగా చెప్పాలంటే భక్తి కంటే వైరభక్తి గొప్పది, భక్తుల కంటే విరోధులు ఎక్కువ తలుచుకుంటారు. మన శత్రువులు మనల్ని తలుచుకున్నట్టుగా మిత్రులు తలుచుకుంటారండి, మీ మిత్రులు ఎక్కువగా తలుచుకోరు. నిజంగా మీరంటే ఎంతో ఇష్టం ఉన్న స్నేహితులు కూడా ఏదో ఒకసారి రెండుసార్లు సుకన్య గారు ఎంత మంచి పని చేసింది, మొత్తం మీద భాగవత సప్తాహం పెట్టిందని 7 రోజులు తలుచుకుంటారు. ఆ తర్వాత 8వ రోజు మళ్ళీ మర్చిపోతారు, ఎప్పటికప్పుడు పరగడిపోయిగా. కానీ అదే శత్రువు అనుకోండి, వాడు దుర్మార్గుడు, వాడు పాపాత్ముడు, వాడు బుర్ర పగలగొడత అంటూ నిరంతరం మనల్ని ఎక్కువ తలుచుకుంటాడు. మనల్ని ఎక్కువ తలుచుకునేది ఎప్పుడు శత్రువులే. అసలు ఎప్పుడైనా గవర్నమెంట్కి ప్రతిపక్షంలో ఉన్నవాడు తలుచుకున్నట్టుగా వీళ్ళ పేరు మన వాళ్ళు తలుచుకుంటారా? తలుచుకోరు, అది సృష్టి రహస్యం అది. ఈ విధంగా వైరభక్తితో సర్వాంతర్యామిగా పరమాత్మను చూశాడు. క్రమంగా దేవకీదేవి గర్భం పెరిగింది. ఇంకా రేపో మాపో పురుడు వస్తుందనగా ఒకనాటి అర్ధరాత్రి వేళ చెరసాలలోకి సూక్ష్మరూపములతో బ్రహ్మ, శివుడు, ఇంద్రాది దేవతలు, దిక్పాలకులైన అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఇది కాకుండా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు, ఇంకా ఇది కాకుండా నక్షత్రాలు 27, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని పిలువబడే నక్షత్రములు, ఇది కాకుండా స్వరసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వాళ్ళు ఎంతమంది ఆ చెరసాలలోకి సూక్ష్మ రూపాలతో వచ్చేశారు. అంత చిన్న చెరసాల్లోకి ఎంతమంది రాగలరు? అదే దేవతల యొక్క మహిమ. వీళ్ళంతా వచ్చి దేవకీదేవి గర్భానికి నమస్కరించారు. దేవకీదేవికి వీళ్ళంతా కనబడుతున్నారట. ఎందుకు కనబడుతున్నారు? కడుపులో భగవంతుడు ఉన్నప్పుడు అంతా కనబడతారు. అందువల్ల చూడడానికి వీలు లేని వాళ్ళని కూడా చూసింది ఆవిడ. చూసి తెల్లబోయి ఈయన ఎవరో 4 తలలతో ఉన్నాడే, ఈయన దగ్గర 3 కళ్ళు ఉన్నాయి, ఈయన ఎవరో మంచి గదబుచ్చుకుని ఉన్నాడు అంటూ ఒక్కొక్కళ్ళని చూసి వీళ్ళు దేవతలేమో అని కాసేపు అనుకున్నది, కలేమో, స్వప్నమేమో, భ్రమయేమో అని మరి కాసేపు అనుకున్నది. ఇంతలో వాళ్ళవేం పట్టించుకోకుండా ఆ కడుపు దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి గర్భస్థుడై ఉన్న శిశువుని ప్రార్థించడం మొదలెట్టారు. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయమునందు కలుగువాని, భూతంబులైదును పుట్టు చోటగువాని, 5 భూతంబులందమరువాని, 5 భూతంబులు నడగిన పిమ్మట పరగెడువాని, సత్యభాషణంబు సమదర్శనంబును జలిపెడు నిన్నాశ్రయింతుము, నీ అధీన మాయచేత ఎరుక మాలిన వారలు పెక్కుగతుల నిన్ను పేరుకొందురు, ఎరుగనేర్చు విబుధులు ఏకచిత్తంబున నిఖిలమూర్తులెల్ల నీవయండ్రు. ప్రభు వాసుదేవ అనంత, నువ్వు సత్యవ్రతుడివి. సత్యవ్రతం సత్యపరం త్రినేత్రం అని మూలంలో శ్లోకం, తెలుగులో అనువాదం అంత బాగా రాశాడు, సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధన అంటూ. భగవంతుడు ఎటువంటి వాడు, సత్యమే వ్రతంగా పెట్టుకుంటాడట. సత్యం పలకాలి, సత్యమును లోకములో వ్యాపింప చెయ్యాలి. ఈ విధంగా సత్యమే లోకముగా బతికితే సత్యవ్రతుడు. అటువంటి నీకు నమస్కారం. నిన్ను పొందాలంటే ఏం చెయ్యాలి? సత్యం పలకాలి. అందుకే సత్యనారాయణుడు. సత్యమును పలికే నారాయణుడు అని ఒక అర్థం, సత్యమును పలికే వారిని అనుగ్రహించే నారాయణుడు అని ఒక అర్థం, సత్యమే వ్రతంగా పెట్టుకున్న నారాయణుడని మరొక అర్థం. అటువంటి నిన్ను పొందడానికి సత్యం పలకాలి, సత్యం పలికే భాగ్యం మాకు ప్రసాదించు. నువ్వు మూడు కాలాల్లో ఉంటావు అంటే ఎంతో పూర్వం భూతకాలంలో ఉన్నాడు, ఇప్పుడున్నాడు, భవిష్యత్తులో ఉంటాడు, సర్వకాల సర్వావస్థలలో ఉంటావు. అటువంటి నీకు నమస్కారం. పంచభూతాలు, భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం అని పిలువబడే ఈ పంచభూతాలని సృష్టించి, ఆ ఐదు భూతాల ద్వారా ప్రాణులను సృష్టించి, మళ్ళీ ప్రళయకాలంలో ఈ పంచభూతాలను నీలో కలుపుకునే ప్రపంచ స్వరూపుడవై ప్రపంచ అతీత స్వరూపుడవైన నీకు నమస్కారం. ఈ పంచభూతాలు నశించినా నీవు మాత్రం నశించకుండా అంతటా వ్యాపించి ఉంటావు. అలాంటి సర్వవ్యాపకుడవు, నాశనరహితుడవు అయిన నీకు నమస్కారం. ఒక్కొక్కప్పుడు కనపడతావు, అప్పుడు నిన్ను వ్యక్త అన్నారు. వ్యక్తము అంటే ఎదురుగుండా వచ్చి ఒక రూపంతో కనబడుట. ఒక్కొక్కప్పుడు ఎవరికీ కనపడకుండా ఉంటావు, అప్పుడు అవ్యక్తుడు అన్నారు నిన్ను. అటువంటి నీకు నమస్కారం. నీ దగ్గర ఒక మాయ ఉన్నది. ఆ మాయ వల్ల, ఆ యోగ మాయ వల్ల, ఆ వైష్ణవ మాయ వల్ల మేము సంసారంలో పడి, అజ్ఞానంలో పడి, నీకెన్నో పేర్లున్నాయని, రకరకాల నామాలతో రకరకాల రూపాలతో ఉన్నావని మేము ప్రార్థిస్తూ ఉంటాం. కానీ జ్ఞానులు ఏమంటారు? ఇన్ని రూపములు, ఇన్ని గుణములు, ఇన్ని కర్మములు, ఇన్ని రకాల మూర్తులు లేవు. ఈ మూర్తులన్నీ చిట్ట చివరికి నీవే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని జ్ఞానులు నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటారు. కొంతమంది నిన్ను బ్రహ్మన్నారు, కొందరు శివుడు అన్నారు, కొందరు విష్ణువు అన్నారు, కొందరు అమ్మవారు అన్నారు, కొందరు దిక్పాలకులు అన్నారు. ఎవరు ఏ విధముగా పిలిచినా అన్ని రకాలైనటువంటి జాతుల వాళ్ళకి, అన్ని రకాల మతాల వాళ్ళకి, అందరు ప్రాణులకు నువ్వు దర్శనమిచ్చి వాళ్ళు ఎలా స్తోత్రం చేసినా అనుగ్రహిస్తూనే ఉంటావు. అటువంటి అవ్యాజ కరుణామూర్తి అయిన నీకు నమస్కారం. ప్రభు, నిన్ను స్తోత్రం చేయటానికి, నిన్ను పూజించటానికి ఏ భేదం అవసరం లేదు. నిన్ను నాలుగాశ్రమంబుల జనములు సేవింప, అన్ని ఆశ్రమాల వాళ్ళు నిన్ను భక్తితో పూజించవచ్చు. రకరకాల జాతుల వాళ్ళు, స్త్రీ పురుష నపుంసకాది భేదం లేకుండా అందరూ నిన్ను పూజించవచ్చు. నిన్ను స్తుతించిన వారిని, పూజించిన వారిని తప్పక తరింపచేస్తావు, ఎందుకంటే నీకు భేదం లేదు గనక. అటువంటి నీకు నమస్కారం. నీవు తప్ప మరొక దేవతని కొలవకుండా ఉన్నవాడు ఎటువంటి వాడు అంటే, సంసారమనే సముద్రమును ఆవుదూడ అడుగులో ఉన్న నీరు దాటినంత తేలిగ్గా దాటతాట. ఇంక నిత్యం నారాయణ స్మరణ తప్ప అన్యస్మరణ చెయ్యకుండా నీవే దిక్కని నమ్మినవాడు సంసారాన్ని తేలికగా దాటతాడు. ఎలా దాటతాడన్నారు? ఆవుదూడ అడుగులో ఉన్న నీరు దాటినంత తేలిగ్గా దాటతాట. నిజం చెప్పమంటారా? సంస్కృతంలో వ్యాసుడు ఏమన్నాడు? గోష్పాద సలిలం యథ అన్నాడు. ఎప్పుడన్నా ఆవు ఓ ఇసుకలో కాలు పెట్టింది అనుకుందాం, అప్పుడు ఆ ఇసుకలో ఆవు యొక్క కాలి ముద్ర పడుతుందా లేదా? ఆవు నేల మీద కాలు పెట్టగానే నేలలో ఈ కంకర్రాయి అయితే మనం ఏం చేయలేం, కానీ కాంక్రీట్ రోడ్డు మీదో లేక తారు రోడ్డు మీదో నడిస్తే అడుగు జాడలు ఉండవు. మట్టిలోనో ఇసుకలోనో అయితే కాలు అలా పెట్టగానే ఆవు ఓ గొయ్యి ఏర్పడుతుంది. అది ఆవు యొక్క పాదముద్ర. అందులో నీళ్లు పోయండి, ఆవు యొక్క అడుగులో ఉన్న నీరు దాటడం పెద్ద కష్టమా? చంటి పిల్లాడు దాటాడు, ఆవు అడుగు ఎంత ఉంటుంది? ఆవు అడుగులో ఉన్న నీరు దాటడం ఎంత తేలికో, సంసారం అనే సముద్రం దాటడం అంత తేలిక అని వ్యాసుల వారు మూలంలో రాస్తే పోతన గారు ఇంకా చిన్న చేశాడు. ఆదూడ అన్నాడు, ఆవు కంటే ఆవుదోడు అడుగు మరీ చిన్నది. చిన్న ఆవుదూడ అడుగులో ఉన్న నీరు దాటినంత తేలికగా నారాయణ భక్తి కలిగిన వాడు సంసారం అనే సముద్రం దాటి మోక్షం పొందుతాడట. కాకపోతే ఒక్క నారాయణ స్మరణమే చెయ్యాలి మోక్షం పొందాలంటే. మాకు ఆ స్మరణని ప్రసాదించు. నీ దశ తమ చిత్తములిడి, ఇప్పుడు పద్యం మొత్తం చదువుతాను అన్నమాట. నీ దశ తమ చిత్తములిడి ఏ దశలకు పోక కడతురు ఎరుక కలుగువారు ఆదూడ అడుగు క్రియ నీ పాదంబను నావకతన భవసాగరము. నీ వాళ్ళై నీ మీదే దృష్టి పెట్టిన వాళ్ళు ఏ వారైనా ఏ వంశం వారైనా నీ దగ్గరికి వైకుంఠానికి తేలిగ్గా వస్తారు. మమ్మల్ని నిరంతరం అనుగ్రహించు. ఈ సృష్టిలో ఒక గొప్ప చెట్టు ఉన్నది. ఆ చెట్టు సంసారం అనే వృక్షం. ఈ సంసారం అనే వృక్షానికి రెండే రెండు కొమ్మలు ఉన్నాయి. ఆ రెండు కొమ్మలు ఒకటి ఇహలోకం, ఒకటి పరలోకం. ఈ రెండు కొమ్మల మీద రెండు పక్షులు ఉన్నాయి. ఇహలోకంలో ఒక పక్షి, పరలోకం అనే కొమ్మ మీద మరో పక్షి. ఈ ఇహలోకం అనే కొమ్మ మీద ఉన్న పక్షి ఈ జీవుడు, పరలోకం అనే కొమ్మ మీద ఉన్న పక్షి పరమాత్మవైన నీవు. ఈ పక్షి ఆ పక్షి దగ్గరికి వెళ్ళడానికి నిరంతరం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూస్తుంది కానీ వెళ్ళలేదు. వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఈ తొమ్మిది రంధ్రముల ద్వారా, ముక్కులు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, మలమూత్ర ద్వారాలు, ఈ నవరంధ్రముల ద్వారా నిత్యం నిన్నే తలుచుకోవాలి. ఈ నవరంధ్రాలు నీ స్వరూపమని గ్రహించాలి. నీవు తప్ప అన్యథా శరణం నాస్తి అనాలి. అలా అన్నవాళ్ళని, జీవుడిగా ఉన్న పక్షిని దేవుడిగా ఉన్న పక్షివైన నీవు దగ్గరకు తీసుకుని నీలో కలిపేసుకుంటావు. అలా జీవేశ పక్షి యుగమును కాచే ఏకైక పరంజ్యోతి స్వరూపుడవైన నీకు నమస్కారం. ఇక దేవకీదేవికి రేపో మాపో ప్రసవం రాబోతున్నది. ఇంతకాలం ఆ కడుపులో ఉన్నావు, చాలేవాయి బయటికి రా. ముచ్చిరియున్నది లోకము, నిచ్చలు కంసాది కలులు నిర్దయులేచన్ మచ్చిగ కావగవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలిము కొంద. ఈ లోకమంతా కంసుడి వంటి రాక్షసుల వల్ల అట్టుడికి పోతున్నది. పరమక్రూరుడైన కంసుడి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా పాపాలు చేస్తున్నారు, ప్రజల్ని హింసిస్తున్నారు, ధర్మం నాశనం చేస్తున్నారు. దాంతో లోకమంతా గిజగిజలాడిపోతోంది. కాబట్టి వీళ్ళందరినీ కాపాడాలి, మహాత్ముల్ని రక్షించాలి. తొందరగా తల్లి కడుపులోంచి బయటికి రావయ్యా, ఉన్న చాలులే, ఎంతకాలం ఉంటావు? ఏదో శ్రీనివాస్ గారి ఇంట్లో ఏసీ రూమ్లో ఉన్నామంటే అర్థం ఉంది. మే ఈ అమ్మ కడుపులో ఎంతకాలం ఉంటావు, తొందరగా బయటికి రా, కమాన్ కమ్అవుట్ అన్నారు వాళ్ళు. విచ్చేయుము తల్లి కడుపు వెడలి, ఎంత ముద్దుగా పిలిచారండి, విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుంద. ఓ ముకుంద, తల్లి కడుపులోంచి తొందరగా బయటికి రావయ్యా, నువ్వు ఎన్ని అవతారాలు ఎత్తావో ఇప్పుడు మళ్ళీ ఎత్తబోతున్నావు. అసలు నీకు పుట్టుకే లేదు. పుట్టువులే నీక భవ పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ఎట్టనుడును భవాది దశలల్లను జీవులయంద విద్యత చుట్టుచునుండుగా. నిన్ను చుట్టునదింబలే పొంత నుండి పుట్టగలేమి చుట్టగలేమి తత్క్రియల జొక్కని ఎక్కటి కంటిమీశ్వరా. ప్రభు, నీకు పుట్టుకే లేదు, అందుకే నిన్ను అభవుడు అన్నారు. అభవుడు అంటే పుట్టుక లేనివాడు. భవం అంటే పుట్టుక, అభవత్వం అంటే జన్మరాహిత్యం. జన్మలేని నువ్వు తల్లి కడుపులో ప్రవేశించి 9 నెలలు పెరిగి పుట్టబోతున్నావు. ఇది పుట్టడమా? పుట్టడం కాదు, అవతరించటం. మాలాంటి వాళ్ళమైతే పుడతాం, నీవైతే అవతరిస్తావు. అవతారానికి పుట్టుకకి తేడా ఏమిటి? పుట్టడంలో స్వేచ్ఛ లేదు. ఇప్పుడు నేనున్నాను, నేను కావాలంటే పుట్టానా, వద్దంటే ఆగిపోతానా? స్వేచ్ఛ లేకుండా కర్మల వల్ల పుట్టాం. ఎంతకాలం బతుకుతామో బతుకుతాం, తర్వాత శరీరం విడిచిపెట్టేస్తాం. ఆయన అలా కాదే, తన ఎంత తాను కావాలనుకున్నప్పుడు రూపం ధరిస్తాడు, వద్దనుకుంటే విడిచిపెడతాడు. ఎక్కడికి కావాలంటే ఎప్పుడైనా వెళ్ళగలడు. దానికి అవతారము అని పేరు. అది స్వేచ్ఛతో కూడినది. మాది జన్మ, పుట్టుక లేని నువ్వు ఇవాళ అవతరిస్తున్నావే. ఇది పుట్టడం కాదు, నీకు ఒక ఆట. చంటి పిల్లవాడు బంతులతో ఆడుకున్నట్టుగా నువ్వు ఈ లోకాలతో ఆడుకుంటూ ఉంటావు. ఈ క్రీడ చాలించి తొందరగా బయటికి రా. ఈ పుట్టడము, పెరగడము, ముసలితనం పొందడం, శరీరం విడిచిపెట్టడం, ఈ మొత్తం ప్రక్రియని అవిద్య అంటారు. ఈ అవిద్య జీవులను చుట్టుకుంటుంది, కానీ పరమాత్మవైన నిన్నేమీ చేయలేదు. అవిద్యకి మానవులు లొంగుతారు, నీవు లొంగవు. అవిద్యను అదుపులో పెడతావు. అటువంటి ఏకైక పరబ్రహ్మస్వరూపుడవైన నీకు నమస్కారం. ఇంత పూర్వం చాలాసార్లు అవతరించావు నువ్వు. గురుపాఠీ నమవై జలగ్రకమవై కోలంబవై శ్రీ నృకేసరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవత భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదరుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదమిలాభారం భువారింపవే. ముందుగా గురు పాఠీయనమవై, పాఠీయనము అంటే చేప. ఈ చేపకి పైన కొమ్ము, నోట్లో కోరలు ఉంటే కోరలున్న కొమ్ము ఉన్న చేపని పాఠీయనం అంటారు. మామూలు చేపలు పాఠీయనం అనకూడదండి. మళ్ళీ అందులో కూడా గురు పాఠీయనం, చాలా పెద్ద చేపవి, మహామత్స్యావతారం ధరించావు, సమకాసురుణ్ణి సంహరించావు, వేదములు విధాతకిచ్చావు, అటువంటి నీకు నమస్కారం. జలగ్రహమవై తాబేలుగా మారావు, కూర్మావతారంతో మందర పర్వతాన్ని పైకెత్తావు, భూమిని ఎప్పటికప్పుడు పైకెత్తి ఉద్ధరిస్తూ ఉంటావు. కోలంబవై వరాహ రూపం ధరించావు, హిరణ్యాక్షుణ్ణి సంహరించావు, తిరిగి భూమిని ఉద్ధరించావు. శ్రీ నృకేసరివై నరసింహస్వామిగా మారావు, హిరణ్య కశిపుణ్ణి చీల్చి చెండాడావు, ప్రహ్లాదుణ్ణి రక్షించావు. భిక్షుడవై వామనమూర్తిగా అవతరించావు, వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు పుచ్చుకుని ముల్లోకాలు ఆక్రమించావు, అతన్ని పాతాళానికి పంపావు, ఉపేంద్రుడు అని పేరు పొందావు, ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టావు, గనక వామనావతారంలో నిన్ను ఉపేంద్ర అన్నారు. ఆ తర్వాత ఇంద్రుడికి స్వరాజ్యం ఇచ్చావు. హయాననుడవై హయగ్రీవుడిగా అవతరించావు, తెల్లని స్వచ్ఛమైన గుర్రపు ముఖం కలిగిన వాడిగా అవతరించి జ్ఞానానందమయుడవు అనిపించుకున్నావు, అటువంటి నీకు నమస్కారం. క్ష్మాదేవతాభర్తవై గండ్రగడ్డలి చేత్తో పుచ్చుకుని పరశురాముడిగా బ్రాహ్మణోత్తముడిగా అవతరించావు. క్షత్రియ సంహారం 3 ఏళ్ళు 21 పర్యాయాలు చేసి సమంత పంచకం అనే మడుగులు ఏర్పాటు చేశావు. ధరణీనాథుడవై మహారాజుగా రామచంద్రుడిగా అవతరించావు, ధర్మ సంస్థాపన చేశావు. దయాగుణ గణోదారుండవై బుద్ధుడనే పేరుతో అవతరించావు, దయని సత్యాన్ని అహింసని లోకంలో చాటావు. ఇలా ఎన్నో పర్యాయములు లోకములు పరిరక్షించిన నీకు, లోకాలని రక్షించిన నీకు మృక్యదము నమస్కరిస్తున్నాము. ఎందుకని ఇలా భారంభు వారింపవే, ఈ భూభారం తగ్గించాలి, తొందరగా బయటికి రావాలి, ఇక తల్లి కడుపులో ఎక్కువసేపు ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాం, ఎంత తొందరగా వస్తావా, ఈ పాపాత్ముల్ని సంహరిస్తావా, ధర్మ సంస్థాపన చేస్తావా అని ఎదురు చూస్తున్నావా, కళ్ళకి పండుగ చేస్తూ అవతరించు రా, కృష్ణావతారం ఎత్తు ఎత్తు అని ప్రార్థించి ఆయనకు నమస్కరించి ఇప్పుడు దేవకీ దేవికేసి తిరిగారు. అప్పటిదాకా ఈ ప్రార్థనంతా వింటోంది కదా దేవకీ, అందుకని ఆవిడకేసి తిరిగి నువ్వేం తెల్లబాకు, మేము దండం పెట్టింది నీకు కాదు తల్లి, అయినా నీకు దండం పెట్టినా తప్పులేదు, నీకు నమస్కరించవలసిందే, అయినా ఇప్పుడు మేము మాత్రం చేసిన స్తోత్రము చేసిన నమస్కారము నీ కడుపులో ఉన్నాయనికి. నీ కడుపులో ఉన్నవాడు ఎవరనుకుంటున్నావు, ఏదో భూలోకంలో అందరిలాగా పుట్టే చిన్న కుర్రాడు అనుకుంటున్నావా, కాదు కాదు, తల్లి నీ యుదరంబులో ఉన్న ప్రధాన పురుషుడున్నవాడు, ఎల్లి పుట్టడి కంసుచే భయం ఎంత లేదు నిజంబు, మాకెల్లవారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు, చల్లగావలి యాదవావళి సంతసంబును పొందగన్, సంతసంబును పొందగన్. తల్లి నీ కడుపులో సమస్త లోకాలకి ఆధారమైన మూల పురుషుడైన శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఎల్లి పుట్టెడి, ఎల్లి అంటే రేపు అని అర్థం, అచ్చ తెలుగు పదం, రేపే పుట్టబోతున్నాడు, రోహిణీ నక్షత్రంలో పుట్టబోతున్నాడు. ఇంక నీకు ఈ కంసుడి వల్లే కాదు, ఎవ్వడి వల్ల భయం లేదు, ఈ ప్రపంచంలో నీ జోలికి ఎవరూ రాలేరు, ఎందుకంటే అందరినీ రక్షించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నీకు పుట్టబోతున్నాడు. నీకే కాదు, మా యాదవులకి, మానవులకి, భక్తులకి, అందరికీ సంతోషం కలిగించేటట్టుగా భగవంతుడు పుట్టబోతున్నాడు. మా అందరికీ శుభం కలుగుతుంది, నీ కడుపు చల్లగా పిల్లవాడిని ఎప్పుడు కంటావా అని మేము ఎదురు చూస్తున్నాం, అందరికీ ఆనందం కలిగిస్తూ పురుడు పోసుకో తల్లి. నిరుడు గర్భం ధరించినప్పటి నుంచి ఈ 7 పురుడు పోసుకునేదాకా మేము అలా ఎదురు చూస్తున్నాం, రేపు నీకు ఎప్పుడు పిల్లవాడు పుడతాడా అని నీకంటే ఆత్రంగా మేము చూస్తున్నాం. తల్లి ఇప్పుడు అర్థమయ్యిందా నీ కడుపులో ఎవరున్నారో అని చెప్పి అదృశ్యమైపోయారు. ఎంత చెప్పినా ఆవిడకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదుట, ఎందుకని క్షణంలో మాయమైపోయారు కదా, ఇది నిజమేనా లేక కళ అని కొంచెం బుర్రగొక్కుంది ఆవిడ. పాపం చెరసాల్లో స్నానం లేకుండా ఉందిగా, తలకి రోజు స్నానం చేసే అవకాశం లేదు, అందులో కొంచెం బుర్రకు దురద కూడా పుట్టి ఉంటుంది. అందుకని బుర్ర గొక్కున వెరితల్లి ఆ భగవంతుడు నిజంగా పుడితే బాగుండు అనుకున్నది. మాయ కమ్మడం వల్ల క్షణాలలో అక్కడ ఏం దొరుకుతుందో తెలియకుండా పోతుందట జీవులకి. ఆ మాయ ప్రస్తుతం ఆవిడ ఇంకా ఆవరించి ఉన్నది. ఇలా ఉండగా క్రమంగా రోజు గడిచింది. ఆ రోజు అష్టమి. ఆ రోజు ఉదయం నుంచి కూడా శ్రావణమాసం అవడం వల్ల, అది అసలే వర్షాకాలం అవడం వల్ల, ఆకాశమంతా దట్టంగా మేఘాలు ఆవరించాయి. నల్లని మేఘములు ఆకాశంలో ఉన్నాయి. ఆ మేఘాలు మధ్య మధ్యలో మెరుస్తున్నాయి, ఉరుముతున్నాయి, సన్న సన్నగా అక్కడక్కడ పిడుగులు పడుతున్నాయి. గందరగోళం మాత్రం లేదు, చిన్న చిన్న చినుకులు మాత్రమే పడుతున్నాయట. ముసురు పట్టి కొంచెం కొంచెం వర్షం పడుతుంది. ఆ పగలంతా అలాగే ఉన్నదట. ఆ రోజు వాతావరణం ఇంకా ఎలా ఉన్నది, స్వచ్ఛముగా సప్త సముద్రములు అటు ఇటు కెనటములు విసురుతున్నాయి. ఇంత వర్షం పడుతున్నా ఏదో తుఫాను వచ్చి కొంపలు మునిగిపోతున్నట్టు మాత్రం లేదట సముద్ర వాతావరణం. స్వచ్ఛంగా ప్రవహిస్తున్నాయట కెనటాలు. నదులు ఆనందంతో ప్రవహిస్తున్నాయి. యమునా నది మాత్రం మంచి ఉద్ధృతంగా ఉంది వర్షాకాలం అవడం వల్ల. వర్షాకాలంలో యమునలో నీరు ఓ తెగ ఉంటుంది, మహాప్రవాహం వెళ్ళిపోతుంది అన్నమాట యమునలో. ఆకాశంలో మేఘాలు కలఘోషణములతో ఉరుముతున్నాయి. అంటే ఉరుముతుంటే మేఘాలు, అది ఉరుములా లేదు, అందంగా బ్యాండ్ మేళం వాయించినట్టుంది. నెమిళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి. వరపురగ్రామ ఘోష అయి వసుధ యొప్పే. భూమండలంలో పల్లెటూళ్ళు, పట్టణములు, నగరములు, అడవుల్లో ఉన్న బోయవాళ్ల పల్లెలు ఇవన్నీ కూడా ఫలములతో, పుష్పములతో, సువాసనలతో ఆనందంగా ప్రకాశించడం మొదలుపెట్టాయి. అంటే ఏ ఊరు చూసినా ఆ ఊళ్ళో సుఖాలే, అసుఖం లేదు. భగవంతుడు పుడుతున్నప్పుడు ఇంచుమించుగా అందరికీ ఆనందమే కలుగుతుందిట. ఒక్క రాక్షసులకి మాత్రం గుండెకాయలు డబ్ డబ్బను కొట్టుకుంటున్నాయట, లబ్డబ్బులు పోయి. వాళ్ళ గుండెలు మాత్రం బండబారిపోయి కంగారు పడుతున్నాయి. ఎందుకంటే రాక్షసాంతకుడు పుట్టబోతున్నాడు, దుష్ట శిక్షకుడు పుట్టబోతున్నాడు. అందుకే మహాత్ములకు ఆనందం, దుష్టులకు మాత్రం దుఃఖం కలుగుతున్నది. అటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ కాలమంతా ఉన్నది. క్రమంగా రాత్రి వచ్చింది, అర్ధరాత్రి వచ్చింది. సరిగ్గా రాత్రి 12 గంటల సమయం అది. సుతుకని దేవకి నడురే యతి శుభగతి తారలును గ్రహంబులు నుండన్ దితి సుత నిరాకరిష్ణున్ శ్రతవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల వేళ దేవకీదేవి పురుడు పోసుకున్నది. ఆ దేవకీదేవికి అర్ధరాత్రి వేళ పుట్టిన కుమారుడు ఎటువంటి వాడు, చంద్రబింబం లాంటి ముఖం కలిగిన వాడు, ఆశ్రయించుకున్న వాళ్ళకు ఆనందం కలిగించేటటువంటి వాడు, జయం తప్ప అపజయం ఎరగనివాడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, సమస్త లోకాలకి బ్రహ్మానందం కలిగించేవాడు, యాదవ వంశాన్ని ఉద్ధరించడానికి పుట్టాడు. ఆయన పుడుతున్నప్పుడు 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయి. సూర్య భగవానుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శని, 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్ట. స్వచ్ఛగ్రహం బులంద 5 విభ్రాజల్ల 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా పుట్టాడు ఆయన. ఆ సమయంలో ఆకాశం కటిక చీకటితో ఉన్నప్పటికీ స్వామి చరసాల్లో పడి పడగానే మొత్తం చరసాలంతా ధగ 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 కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయింది ఒక్కసారిగా. ఇంకా పుట్టినవాడు ఎలా ఉన్నాడు, చారు లక్షణ లక్షిత నకపాద గుల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహారకేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోజ్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొక్కున పురుషోత్తముండు అంత మాత్రన చారు గదా శంఖ చక్ర పద్మ విలాసుండే దర్శనం ఇచ్చే అన్నారు. ముందేమో పుట్టినవాడు ఎలా ఉన్నాడు, పుట్టడానికి చిన్న పిల్లవాడిగా పుట్టినా వేలాది చేతులున్నాయి, వేలాది పాదాలున్నాయి, వేలాది శిరస్సులున్నాయి, ఈ శిరస్సులన్నిటికీ కిరీటాలున్నాయి, ఈ కిరీటములన్నిటికీ నవరత్నములు తాపడం చేయబడున్నాయి, చేతులకి కంకణములున్నాయి, భుజకీర్తులున్నాయి, నడుముకి వడ్డాణం ఉన్నది, వడ్డాణములకి గంటలున్నాయి, కాళ్ళకి గజ్జలున్నాయి, ముక్కుకి నత్తున్నది, అద్భుతమైన కస్తూరీతలకని తీర్చిదిద్దుకుని ఉన్నాడు స్వామి, మెడలో కౌస్తుభమణి విరాజిల్లుతున్నది, కుడివేపున వక్షస్థలం మీద శ్రీవత్సం అనే లాంఛనం పుట్టువచ్చున్నది. ఎడమ వైపున లక్ష్మీదేవి ధగధగా వెలిగిపోతున్నది. ఇలా అనంతమైనటువంటి సౌందర్యంతో, అపూర్వమైన సౌందర్యంతో, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న వేడి లేకుండా కోటి చంద్ర సుశీతలుడై ఉన్నాడు. ఇలా 1000 చేతులతో 1000 పాదములతో అనంత రూపంతో ఉన్న స్వామి. అంతలోనే వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగా దేవకీ వసుదేవులు ఆ రూపాన్ని ఉపసంహరించుకుని చతుర్భుజములతో దర్శనమిచ్చాడు. చారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతివాసు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైడూర్య మణిగణ వరకిరీటు ఆజాను సరసీరుహాక్షు శ్రీవత్సలాంచన అంచిత విహారు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకిల్చి పులకిల్చి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడుత్సహించే.